ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యుండండి. త్వమేవ మాతా చపితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఈనాటి మన కార్యక్రమంలో చరిత్రపుటల్లో నుంచి వెలికితీసిన స్వామివారి ఒక అపూర్వ సందేశాన్ని మనందరికీ అందించనున్నారు శ్రీ పూర్ణచంద్రరావు గారు. సాయిరాం పీసీరావు గారు.
సాయిరాం సాయి ప్రసాద్.
శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరిలో ఈరోజు మాకేం వినిపించబోతున్నారు?
వినిపించటం కాదు, అయి తినిపించబోతున్నాను.
అబ్బో, స్వామి ప్రసాదమేదో పట్టుకొచ్చారన్నమాట, త్వరగా అందించండి.
అబ్బా, సాయి ప్రసాద్ అన్న పేరు నిలబెట్టుకున్నావోయ్.
ఎంతైనా ప్రసాదం భక్తులం కదండి.
కానీ ఇది మామూలు మిఠాయి కాదు సుమా, సాక్షాత్కారమిచ్చే సాయి మిఠాయి.
నోరూరిపోతోంది.
అందున ఒకటి కాదు, రెండు కాదు, 34 మిఠాయిల మేళవింపు.
34గా? ఇంకేం, మా శ్రోతలందరికీ కడుపు నిండిపోతుంది. మరి
కడుపే కాదోయ్, హృదయం నిండిపోయే ప్రేమ మిఠాయి ఇది.
అబ్బా, మీరు మరీ మరీ ఊరిస్తున్నారు. ఏది, మీ చేతిలో దిలా ఇవ్వండి. ఓహో, ఇదేదో నిజంగా విశేషమైందే. పైన చిట్టిసాయి పుట్టిన పండుగ గట్టి మిఠాయి అని వ్రాసుంది. ఏంటండి ఇది, ఏదో స్వామి రాసిన సందేశంలా ఉంది.
ఇది మామూలు సందేశం కాదు. అర్థం చేసుకుని ఆచరించిన వారు ఆత్మ సాక్షాత్కారం అనుభవిస్తారని స్వయంగా స్వామి ఫలశ్రుతిగా దీంట్లో చెప్పారు. ఇంతకీ ఇదేమిటంటే, 1960 సంవత్సరంలో స్వామివారి 35వ పుట్టుపండుగ సందర్భంగా సనాతన సారథి నవంబర్ సంచికకు స్వామి ప్రత్యేకంగా వ్రాసి ఇచ్చిన సందేశమాల ఇది. ఇందులో 34 అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంతో సూటిగా, సులువుగా, సూక్ష్మమైనదిగా, సాధనకు అనువుగా, ఆచరణాత్మకంగా ఉండే సందేశం.
సరి సరి, తినబోతూ రుచులెందుకు, త్వర త్వరగా మా శ్రోతలకు వీణల విందు చేయండి.
తప్పకుండా. ఇదిగో విను మొదటి సందేశం. సర్వుల హృదయం నందుండు ప్రేమనే పరమాత్ముడు. పరమాత్మను పొందవలనని ఆశయున్నచో సర్వులను ప్రేమించు.
ఓహో, ప్రేమావతారుడందించే ప్రథమ ప్రసాదం ప్రేమ అన్నమాట. అయితే చాలామందికి అనిపించవచ్చు, స్వామి ఎందుకు ప్రేమకు ఇంత ప్రాధాన్యత ఇస్తారు? వేదశాస్త్రాలలో చెప్పినవి, ఆధ్యాత్మిక సాధనలు, సద్గుణాలు తరతరాల నుంచి ఉంటున్నాయి కదా. కొత్తగా ఈ అవతారంలో ప్రేమకి పెద్దపీట వేసి ప్రేమే దైవం, ప్రేమే మార్గం, ప్రేమే మానవత్వం అని సెలవిచ్చారెందుకు?
అడగాల్సిన ప్రశ్నే అడిగావు మిత్రమా. స్వామి ఏం చేసినా దానికి అంతరార్థం పరమార్థం తప్పక ఉంటాయి. అడిగో ఆలోచించో వాటిని తెలుసుకోవాలి అనుకోవడం తప్పు కాదుగదా, మన కర్తవ్యం కూడా. సరే, నీ ప్రశ్నకు నాకు తోచిన సమాధానం చెప్తాను. వ్యష్టి పరమేష్ఠులకు మధ్య సృష్టి సమిష్టి అనే తత్వాలు ఉన్నాయని తెలిసిందే గదా. ఇప్పటి వరకు మనకు తెలిసిన సాధనలలో మహానుభావులు సమాజానికి దూరంగా అడవులకు వెళ్లి తపస్సులు చేసి సృష్టిలో భగవంతుని దర్శించారు. సాంఖ్యాది దర్శనాలలో ప్రకృతిని, పంచభూతాలని, విశ్వస్వరూపాన్ని భగవంతుని అంశాలుగానో రూపాలుగానో తెలుపుతారు. అంటే సృష్టి భగవంతుడే అని తెలిసింది. కాని సమిష్టి మాటేమిటి? ముఖ్యంగా తర్వాతి కాలంలో జనసంఖ్య పెరిగి సమాజం అనే తత్వం బలపడింది. మనం క్షణక్షణం సమాజంలోనే బతుకుతుంటాం. మరి ఈ సమిష్టి కూడా భగవంతుడేనా? అయితే ఈ సమిష్టిలో భగవంతుణ్ణి ఎలా చూడాలి, ఎలా సాక్షాత్కరింపు చేసుకోవాలి అనే ప్రశ్న వస్తుంది. దీనికి ఎంతోమంది జ్ఞానులు, సాధు సత్పురుషులు సమాధానాలు ప్రతిపాదించారు, సాధనలు కనుక్కోవాలని ప్రయత్నించారు. అయితే అసలు విషయాన్ని మనకు తెలపడానికి, అది కూడా ఆచరణాత్మకంగా అనుభవపూర్వకంగా ఉపదేశించడానికి అవతరించిన దైవమే మన స్వామి. భక్తి జ్ఞాన వైరాగ్యాదుల ద్వారా సృష్టిలో దివ్యత్వాన్ని చూసినట్లే ప్రేమ సేవల ద్వారా సమిష్టిలోని దివ్యత్వాన్ని కూడా సాక్షాత్కరింపచేసుకుని వ్యష్టికి పరమేష్టికి మధ్య ఉన్న అంతరాన్ని దాటగలమన్న సత్యాన్ని మనకు చూపారీ అవతారమూర్తి.
అంటే సమిష్టిలోని భగవంతుడిని చూపించే సాధనే ప్రేమ అన్నమాట.
అవును, ప్రేమ ద్వారానే మమాత్మా సర్వభూతాంతరాత్మ అనే సత్యం మనకి అనుభవంలోకి వస్తుంది. అప్పుడే సమిష్టిలోని భగవత్ స్వరూపం మనకు సాక్షాత్కరిస్తుంది. అంతవరకు సమిష్టి అనేది మనకు దైవానికి మధ్య ఒక అడ్డుగోడగానో ఒక మాయా తెరగానో నిలిచిపోతుంది.
అర్థమైంది. మరి స్వామి చెప్పిన రెండవ సందేశం వినిపిస్తారా?
సర్వులయందుండు సత్యమే పరబ్రహ్మము. బ్రహ్మైక్యమును కాంక్షింత్వా సత్యమును ఉపాసించు.
స్వామి అనేవారు కదా, భ్రమలు తొలగితే బ్రహ్మం అదే కనిపిస్తుంది అని. కాని అందరిలో ఉండే సత్యం అంటే ఏమిటయుంటుంది?
స్వామి సులువుగా చెప్పినది ఇది. అందరూ తమని తాము నేను నేను అని పిలుచుకుంటారు కదా, ఆ నేనే ఆత్మ, అదే సత్యం అని. నిజానికి ప్రేమించేది కూడా నేను నేనునే.
బాగుంది. ఇక మూడో సందేశం.
సకల శుభగుణములతో ప్రకాశించే దివ్య స్వభావములోని జీవిత సారమే ప్రేమ. మనోహరము కోరనించితివా సకల కర్మలను ప్రేమతో అనుభవించు. ఈ సందేశంలో మనం ముఖ్యంగా గమనించవలసింది మనోహరం అనే మాట. దీనివల్ల మనకు తెలిసేది ఏంటి అంటే, ప్రేమ అనేది మనసుతో సంబంధం లేనిది, మనస్సుకు అతీతమైనది. ఎందుకంటే మనస్సు హరించుకుపోతే, అంటే మనస్సు అనేది లేకపోతే కూడా ఉండేది అదే ప్రేమ.
మానవుని కఠినత్వమును రూపుమాపి మెత్తని స్వభావము కల హృదయమునకు హత్తునట్లు చేయు ఆయుధమే ప్రేమ.
దీనిని బట్టి ఒక హృదయం నుండి మరో హృదయానికి వెళ్లే సద్భావనయే ప్రేమ. అయితే ఇక్కడ హృదయం అంటే?
స్వామి చెప్తూ ఉంటారు కదా సాయిప్రసాద్, హృదయము అంటే మన
ఉరపంజరంలో ఎడంవైపు ఉండే గుండెకాయ కాదు, అది కుడివైపున వచ్చే ఒక రకమైన భావన అని. నీకు కొంత సైన్స్ పరంగా ఈ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనలో ఆలోచించే మెదడు ఉంటుంది, అనుభవించే హృదయం ఉంటుంది, అనుభూతి పొందుతుంది అది. నీకు తెలుసో తెలియదో కాని మెదడుని ఒక సూదితో పొడిచినా దానికి నొప్పి తెలియదు.
ఓహో.
కాని హృదయం అనేది ఎదుటవాడిని సూదుల్లో పొడిచినా తనకి చివుక్కుముంటుంది. ఒకటి, తన నొప్పి తానే తెలియనిది, ఏమీ తెలియకుండానే ఆలోచిస్తూ ఆలోచిస్తూ మనకి సూచనలిస్తూ సలహాలిస్తూ ఉంటుంది. మరొకటి, మనం కాకుండా ఎదుటివారికి ఏం జరిగినా కూడా చివుక్కుమని విలవిలలాడిపోయి బాధపడుతుంది,
ప్రతిస్పందిస్తుంది.
అలా రెండు రకాల తత్వాలు మనలో ఉన్నాయి. ఆ రెండిట్లోనూ భగవంతుడనేవాడు ఆలోచించే మెదడులో ఉండడట, అనుభవించే హృదయంలోనే ఉంటాడని స్వామి మనకి చెప్తారు.
మరి కఠినత్వాన్ని రూపుమాపడమంటే?
ఈ సందేశంలోనే స్వామి చెప్పినట్లుగా హృదయము మెత్తని స్వభావం కలది. అయితే నిత్య జీవితంలోని కొన్ని అనుభవాల వల్ల ఆ హృదయంలో రాగద్వేషాలు, భయక్రోధాలు చోటు చేసుకుని హృదయాన్ని కఠినంగా మారుస్తాయి. ఈ కాఠిన్యం ఉన్న హృదయంలో ప్రేమ పుట్టనూ పుట్టదు, అలాంటి హృదయంలోకి ప్రేమ చేరనూ చేరదు. ముందుగా దయగల హృదయముగా మార్చుకున్నప్పుడే ప్రేమ అనుభవంలోకి వస్తుంది.
చక్కగా చెప్పారు. మరి ఐదో సందేశం ఏంటో చెప్తారా?
తమ ఆత్మపై తనకున్న ప్రేమనే సర్వప్రేమలకు పునాది. కాన ఆత్మప్రేమ కలవారికి సర్వప్రేమలు సామీప్యమందేయుండును. ఆత్మప్రేమ లేనివారు ఎట్టి ప్రేమ అనుభవింపలేరు. అట్టి హృదయము పాషాణము.
ఓహో, అంటే ముందు నిన్ను నీవు ప్రేమించుకుంటేనే ఇంకొకరికి ప్రేమని పంచి ఇవ్వగలవన్నమాట.
అవునోయ్. కొందరు వేలంవెర్రిగా అందరితో చనువుగా ఉంటూ తమకు మాలిన ధర్మాలను చేస్తూ విచ్చలవిడిగా పిచ్చివాళ్ల వల్లే ప్రవర్తిస్తూ అదే ప్రేమతత్వం అని చెప్పుకుంటుంటారు. స్వామి దానిని హిస్టీరియా అంటూ ఉంటారు కదా, అది తప్పు. నిన్ను నీవు ముందు ప్రేమించుకోవాలి. నీ ప్రతిబింబాన్ని అందరిలో చూసుకోవాలి. అందరిలోని నిన్నునీ ప్రేమించాలి. అదే నిజమైన ప్రేమ. అంటే ప్రేమకి ఆత్మతత్వము పునాది అన్నమాట. అంతేకాక ప్రేమను అనుభవించలేని హృదయం పాషాణం అని కూడా స్వామి ఈ సందేశంలో చెప్తున్నారు. మరి ఆరో సందేశం విను. అందరియందు ఒకే ఆత్మ అని తెలుసుకొనగోరినచో సకల ప్రేమల సారమును చవిచూడు, తక్షణమే ఆత్మను దర్శించగలవు.
ఈ వాక్యాన్ని కూడా కొంచెం వివరిస్తారా?
మందిరంలో వేదపఠనం సమయంలో చదివే ఈశావాస్యోపనిషత్తుని వినే ఉంటావు. దానిలో ఒకచోట అంటారు, ఎస్మిన్ సర్వభూతేషు ఆత్మైవాభూత్ విజానత తత్ర కోమోహ కశోక ఏకత్వమనుపశ్యత అని. అంటే తనలోని ఆత్మయే అందరిలోనూ ఉందని తెలుసుకోవటమే మోక్షము నిర్వాణము అని అన్నమాట. అయితే అది తెలుసుకునే మార్గం ఏమిటి? ఆ మార్గాన్ని స్వామి మనకు ఇక్కడ చెబుతున్నారు. ప్రపంచంలో రకరకాల ప్రేమలు కనిపిస్తుంటాయి. దయ, కరుణ, మైత్రి, వాత్సల్యం, గౌరవం, అభిమానం, ఇలా రకరకాల రూపాల్లో ప్రేమని జనం అనుభవిస్తూ ఉంటారు. అయితే అవి అసలు ప్రేమకు వికృతులు. వాటిలో దాగున్న నిజమైన, నిర్మలమైన, నిస్వార్థమైన సారమే ఆత్మ. దానిని చూడమని స్వామి మనకు బోధిస్తున్నారు. ఇదే విధంగా ప్రేమను ఎలా ఆవిర్భవింపచేసుకోవాలి, ఎలా అనుభవించాలి అనే విషయంపై మరొక మూడు సందేశవాక్యాల్ని స్వామి మనకు చెప్తున్నారు. 7, 8, 9 అంశాల్ని ఇప్పుడు నువ్వు విను. భేదమును బాధ నుంచి తప్పించుకుని సమరసమును సంతోషమును ఆశించువాడు ప్రేమను ప్రధానముగా పెంచుకొనుడు. ప్రేమ యన సామాన్యమైనది కాదు, సర్వుల హృదయ కమలములందు ఉండు మకరందమే అది. ఆ మకరందము లేని హృదయము అంధకారమే. సర్వవేళలా ఆనందముగా ఉండకూడదువా? ప్రేమతో మాట్లాడు, ప్రేమతో యోచించు, ప్రేమతో ప్రవర్తించు, ప్రేమతో స్మరించు.
ఆహా, ఎంత బాగా చెప్పారు స్వామి. అంటే మన ఆలోచనలు, మాటలు, చేతలు అన్నీ ప్రేమతో కూడినప్పుడే అదే ఆధ్యాత్మికమవుతుందన్నమాట.
అవును సాయిప్రసాద్. సరే, ఇక 10వ వాక్య సందేశాన్ని విందాము. దీంట్లో స్వామి భక్తి, జ్ఞానం అని మనం తరచుగా వాడే ఆధ్యాత్మిక విషయాల గురించి ఒక సూక్ష్మమైన విషయం చెప్పారు. సుజ్ఞాన ఫలమును తినగోరువారు విశ్వాస తీగలియందున్న భక్తి పుష్పములను ఆశించవలను. ఆ భక్తి పుష్పమందే జ్ఞానఫలము లభించును. భక్తి పుష్పము లేక జ్ఞానఫలము లభించదు. ఈ సందేశంలో స్వామి మనకు చెప్పేది ఏమిటంటే, మనలో చాలామంది మన హృదయము సున్నితంగా చేసుకోవటానికి భయపడి ప్రేమ భక్తి మార్గాల్లోకి ప్రవేశించకుండా కేవలం జ్ఞానం కావాలి అంటూ ఒక రకమైన మేధస్సుతో కూడిన ఇంటలెక్చువల్ మార్గంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అయితే అలాంటి వాటిని శుష్క వేదాంతాలని అంటం కూడా తరచుగా మనం వింటూ ఉంటాం. స్వామి చెప్పేది ఏంటంటే, జ్ఞానము కావాలి అంటే భక్తి ఉండాలి. జ్ఞానము అనేది భక్తి అనే పుష్పము పరిణమిస్తే తయారయ్యే ఫలం లాంటిదన్నమాట. ఈ విషయంపై స్వామి ఇంకోటి కూడా మనకి చెప్తూ ఉంటారు. భగవద్గీతలో ఏ లక్షణాలైతే ఒక జ్ఞానికి ఉంటాయి అని కృష్ణుడు చెప్పాడో అవే లక్షణాలని భక్తియోగంలో భక్తులకు కూడా ఉంటాయి అని కృష్ణుడు వివరిస్తాడు. అంటే భక్తుల యొక్క లక్షణాలకి, జ్ఞాని యొక్క లక్షణాలకి తేడా లేదన్నమాట. అందువల్ల భక్తి, జ్ఞానం అనేది రెండు వేర్వేరు మార్గాలు కాదు. భక్తితో కూడిన జ్ఞానమే అండ్ జ్ఞానంతో కూడిన భక్తి మాత్రమే సరైన మార్గం. సరే, ఇప్పటిదాకా కొంత ఆధ్యాత్మికంగా, తాత్వికంగా లోతైన సందేశాలను మనం విన్నాం. ఇప్పుడు కొంత లౌకికంగా ఆచరణాత్మకమైన విషయాలని స్వామి మనకి సందేశ రూపంలో అందిస్తున్నారు. 11వ సందేశాన్ని విను. పెద్దల యెడ వినయము, పాపమన్న భయము, మంచి విషయములపై విశ్వాసము కలిగియుండుట మంచిది.
నా ఉద్దేశంలో సమాజంలో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తికి ఉండవలసిన ప్రాథమిక లక్షణాలివి.
అవును సాయిప్రసాద్. సరి, ఇప్పుడు మరొక ముఖ్యమైన సందేశం. ఈ తరం యువకులు చాలామంది జీవితం యొక్క లక్ష్యమేమిటి, జీవితంలో ఏమి సాధించాలి, ఏమి చెయ్యాలి, పర్పస్ ఆఫ్ లైఫ్, ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏమిటి అంటూ చాలా తికమక పడుతూ ఉంటారు. అది తెలియక తప్పుడు మార్గాలు కూడా పడుతూ ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా స్వామి మనకు అందిస్తున్న 12వ సందేశము వినిప్పుడు.
ఆత్మ సాక్షాత్కారమే జీవిత పరమావధి. దానిని కోరువారు త్యాగము, నిష్కామ సేవ, ధ్యానముల సాధన చేయుడు.
ఇది యువకులు గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం. ఎందుకంటే ముందు నన్ను నేను తెలుసుకోకుండా నేను సాధించాల్సింది, నా జీవిత లక్ష్యాన్ని ఎలా గ్రహించగలను? అందుకే ఆత్మ సాక్షాత్కారమే మనం చేయవలసిన మొదటి సాధన.
నిజమే సాయి ప్రసాద్. అంతేకాదు, స్వామి ఒక అద్భుతమైన దివ్యరహస్యాన్ని ఒకనొకప్పుడు విద్వన్మహాసభలో కొంతమంది పండితులకు విశదీకరించారు. వారు శ్రీ రమణ మహర్షి వంటి వారు ఉన్న పరిస్థితి ఏమిటి, వారు చేసే సాధనలేమిటి అని స్వామిని అడుగగా, స్వామి వారు సాధన చేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు, ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత చేయవలసిన సాధనలేమీ ఉండదు, ఆత్మ తనంతట తానే విశాలమయ్యి బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందుతుంది అని స్వామి వివరించారని నేను ఒక పుస్తకంలో చదివాను. ఇక మరో రెండు ఆచరణాత్మకమైన సందేశాలని విందాం.
ఇతరులు ఏది చేసిన తప్పనియూ, ఎట్లు నడుచుకొనిన అది సరికాదనియూ తలంతువో, అట్టి వాణిని నీవు మొదలు చేయకుండా ఉండుటకు ప్రయత్నించు. లోకులు నిన్ను ఏ రీతిగా గౌరవించవలననియూ, ఎట్లు భావించవలననియూ కోరుదువో, మొదలు నీవు ఆ రీతిగా లోకులను గౌరవించు భావించు.
ఇది ప్రేమ మార్గానికి మొదటి అడుగు అనిపిస్తుంది. తోటివారితో ఎలా వర్తించాలో తెలియకుండా వారిని ఎలా ప్రేమిస్తాం మరి? అందుకే జీసస్ క్రైస్ట్ కూడా అన్నారు కదా, డూ అంటూ అదర్స్ యాజ్ యూ వుడ్ హ్యావ్ దెమ్ డూ అంటూ యూ.
బాగా అన్నావు సాయి ప్రసాద్. సరే, ఇక 15వ అంశాన్ని విను. లోకశాంతి ప్రధానమని తలుచువాడు సర్వుల క్షేమ సంతోషములు సౌఖ్య సదుపాయములు ఆశించి హృదయపూర్వకముగా పై సదుపాయములు వారికి ప్రసాదించమని పరమాత్మను ప్రార్థించాలి. ఇంతకంటే ఎక్కువ నీవు లోకశాంతిని కోరలేవు. ఈ ప్రార్థనతో పాటు నీకు శక్తి సామర్థ్యములున్నంత వరకు నీవునూ వారికి తోడుపడు.
ఇదేదో చమత్కారంగా ఉందే. ఇక్కడ స్వామి మన పరిమితులను మనకి గుర్తు చేస్తున్నట్లుంది.
అవును సాయి ప్రసాద్, ఎందుకంటే చాలామంది తాము చేయవలసిన పనులు తాము చేయకుండా ప్రపంచ శాంతి, విశ్వశాంతి, విశ్వసేవ, ప్రపంచ సేవ అంటూ పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడటము, వాటి గురించి ఏవేవో చేయటమూ చేస్తూ ఉంటారు. ఒక మనిషికి ఎంత సాధ్యమనేది ఆ మనిషిని సృష్టించిన భగవంతునికి చాలా బాగా తెలుస్తుంది. నిజమే, లోకశాంతిని ప్రసాదించేదెవరు? నువ్వు కాదు, భగవంతుడు. అందుకని సర్వుల క్షేమ సంతోషాలు, సర్వులకి సౌఖ్య సదుపాయాలు ప్రసాదించమని భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థించాలి. అందుకే కదా మనం ప్రతిరోజు సమస్త లోకా సుఖినో భవంతు అని ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ నాకు విషయం గుర్తొస్తోంది. ఒకరోజు ఇలా సమస్త లోకా సుఖినో భవంతు అని భజన తర్వాత మనందరం పాడుతూ ఉంటే స్వామి ఆపేసి సమస్త జీవా సుఖినో భవంతు అని అనండి అని మనందరికీ చెప్పారు. మనం అలాగే కొన్ని రోజుల పాటు చెప్పాము కూడా. తర్వాత మరలా సమస్త లోకా సుఖినో భవంతు అని మొదలెట్టాము. దీనివల్ల మనకి తెలిసేది ఏమిటి అంటే, సమస్త లోకా సుఖినో భవంతు అనేదానికి పునాది వంటిది సాటి జీవులు అందరూ సుఖంగా సదుపాయంగా ఉండటం చాలా ముఖ్యమని. అందుకే స్వామి తమ ఉద్యమంలో మొట్టమొదట ఆరోగ్యానికి, విద్యకి, ఇంకా అన్నవస్త్రాలు, ముఖ్యంగా మంచినీళ్లు. ఎందుకంటే ఎవరైనా అశాంతిగా, కోపంగా ఉంటే ఓ గ్లాసు నీళ్లు తాగమని చెప్తాం. సో విశ్వశాంతి అంటే అందరికీ దాహం తీరి ఆత్మారాముడు శాంతిస్తేనే అప్పుడే విశ్వశాంతి కలుగుతుంది అని ఈ సందేశం ద్వారా మనకి స్వామి ప్రబోధిస్తున్నారు అని నాకు అనిపిస్తోంది. ఇక 16వ సందేశము. ధనగర్వము, కులగర్వము, విద్యాగర్వము, యౌవన గర్వము, ఈ 4 గర్వములు మానవత్వమును మరుగుపరుచును. అట్టివేవియూ లేక ప్రేమత్వమును పొందిన పరతత్వమునకు సమీపుడవు. చూశావా, గర్వము అహంకారము ఉన్నచోట ప్రేమ ఉండవు అని దీని ద్వారా మనకి తెలుస్తోంది. అహంకార రాహిత్యమే నిజమైన ప్రేమ. ముఖ్యంగా యువకులకి ధనగర్వము, కులాభిమానము, విద్యాగర్వము, లేకపోతే యౌవన గర్వము ఇట్లాంటివి ఉండి తమ నిజతత్వాన్ని గ్రహించలేకుండా ఉంటారు. ఇవన్నీ వచ్చిపోయేవి. నిజమైన ప్రేమతత్వము ఎల్లప్పుడూ ఉండే ఆత్మ మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఇలాంటి బాహ్యమైన విషయాల మీద ఆధారపడి ఉండదు. అది తెలుసుకున్నప్పుడే మనము నిజమైన ప్రేమతత్వాన్ని అనుభవించగలం. మరి 17వ సందేశాన్ని వినిప్పుడు.
శాస్త్ర విశ్వాసము, స్వదేశ విశ్వాసము, స్వమత విశ్వాసము, స్వగ్రామ విశ్వాసము, ఈ 4 విశ్వాసములు మానవత్వమును దివ్యత్వముగా చేయును.
చూశావా, దీంట్లో శాస్త్ర విశ్వాసము, స్వదేశ విశ్వాసము, స్వమత విశ్వాసము వంటి వాటితో పాటు స్వగ్రామ విశ్వాసము అనే పదాన్ని స్వామి ఉపయోగిస్తున్నారు. అంటే ఏమిటంటే, ఎలాగైతే ఇది నా దేశము, లేదా ఇది నా అభిమతము, ఇది నా మతము అనుకుంటూ
ఉంటామో అదేవిధంగా ఇది నా గ్రామము అని అనుకోవటం కూడా చాలా ముఖ్యమని దీని ద్వారా తెలుస్తుంది. స్వామి తను పుట్టిన గ్రామంలోనే ఉంటూ ఆ గ్రామాభివృద్ధిని చేస్తూ అక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా తన ప్రేమతత్వాన్ని వ్యాపింపజేశారు. అలాగే మనం కూడా మనల్ని భగవంతుడు ఏ స్థితిగతులలో మనల్ని సృష్టించాడో దానిలోనే వేరూనుకుని అటునుంచి వృక్షం వలె మనం వ్యాపించాలి. అదే నిజమైన ప్రేమతత్వం. అంతేకాని ఎలా అయితే కేంద్రములేని వృత్తం ఉండదో, కేంద్ర బిందువులేని వృత్తం ఉండదో, అదేవిధంగా నేను నా గ్రామము నా దేశము అనే అభిమానము ప్రేమ లేనప్పుడు విశ్వప్రేమలు విశ్వశాంతులు లభించవు.
చాలా బాగా చెప్పారు. తర్వాత సందేశం చెప్తారా?
లోకమునందు వ్యక్తిని పదవులను గౌరవించుట గౌరవం కాదు, ఆత్మను గౌరవించుటే మానవుని నిజ గౌరవం. పదవులు స్వల్పకాలము, వ్యక్తులు నేడు మంచి రేపు చెడ్డా కాగలరు, ఆత్మ ఎప్పుడూ మారని మాణిక్యం, అందులో చెడ్డ చేరుటకు వీలేదు. అతి స్థిర ఆత్మ నిర్మలాత్మను గౌరవించు, అదే ఆత్మగౌరవం.
చాలా మంచి విషయం పీసిరావు గారు. ఇక్కడ ఎదుటివాడి స్థితిని గతిని కాకుండా స్వామి ఇంకేమంటున్నారంటే, మంచి చెడులను కూడా చూసి కాకుండా కేవలం వాడిలోని దివ్యత్వాన్ని చూసి ప్రేమించాలంటున్నారు. మనం మొదటి సందేశంలో ప్రస్తావించుకున్నట్లు అప్పుడే అది హృదయం నుంచి హృదయానికి వెళ్లే ప్రేమవుతుంది.
ఇలాంటిదే తర్వాత సందేశం కూడా. 19వ సందేశాన్ని విన్నప్పుడు, అహంకారమును చంపుకొన కోరుదువా, అధికారమును ఆశించకు. అధికారమును మమకారమే పెద్ద అహంకారం. దైవికంగా అధికారమే నీకు లభించిన ఆదరాభిమానుడివై ప్రవర్తించు, అదే అధికారమునకు గౌరవ కిరీటం. చూడండి, ప్రతివారు తాము పక్కవారికంటే ఉన్నతంగా ఉండాలనుకోవటం లేదా మిగతా వాళ్ల కంటే తక్కువ స్థాయిలో ఉండాలనుకోవటము ఒక రకమైన సహజమని అనుకుంటూ ఉంటాం. కానీ అది నిజమైన ప్రేమతత్వం కాబోదు. అలాని అందరూ సమానంగా అందరూ ఒకే విధంగా ఉండటం కూడా ఈనాటి సమాజంలో సాధ్యం కాదు. దైవికంగా ఏదో ఒక ఉన్నత పదవి అధికారము మనకి లభిస్తూ ఉంటాయి. అయితే ఆ అధికారం వల్ల మనకి అహంకారం వచ్చింది అంటే అప్పుడు ప్రేమతత్వం దెబ్బతింటుంది. అధికారం ఉన్నవారు సాటివారి పట్ల ఆదరాభిమానాలతో ప్రవర్తించాలని స్వామి మనకి సెలవిస్తున్నారు. అంతేకాకుండా ఈనాడు మేనేజ్మెంట్ స్టడీస్లో చెప్తూ ఉంటారు, నీవు పదవికి గౌరవం తీసుకురావాలి కాని పదవి నుంచి నువ్వు గౌరవం పొందటం అనేది పెద్ద విశేషం కాదని. అంటే మన ప్రవర్తన ద్వారా మనకుండే అధికారానికి ఒక గౌరవ కిరీటాన్ని మనం తెచ్చిపెట్టాలి. అంతేకాని ఆ పదవి ఆ అధికారం వల్ల వచ్చే గౌరవాన్ని మనం తీసుకుని మిగతా వాళ్ల మీద చెలాయించటం అనేది గొప్ప విషయం కానే కాదు. ఇప్పుడు 20వ సందేశం,
శాంతి సంతోష సౌఖ్యానందములు అనుభవింప ఆశయున్నచో ఒక్క భగవత్ చింతనియందు వెతుకు, అచ్చ తప్ప మరెచ్చటను అవి శాశ్వతంగా చిక్కబోవు చిక్కవు. మరే విషయమునందైనను చిక్కినందువా అవి క్షణికములు, తక్షణమే దుఃఖములు.
ఆహా, అందుకే మన స్వామి మనచే నిత్యం పాడిస్తుంటారు, హరి భజన బిన సుఖశాంతి నహి అని. నిజంగా సాయి భక్తులందరం మనం ఎంతో అదృష్టవంతులం కదా. మన జీవితమే ఒక అఖండ భజనగా స్వామి నిత్యం సాగిస్తున్నారు.
అంతేకాదు సాయిప్రసాద్, అలా 24 గంటలు భగవంతుని చింతన చేయటానికి మనకు సహాయపడుతుందనే ఈ రేడియో సాయి అనే ఆధ్యాత్మిక శ్రవణ మాధ్యమాన్ని మనకు ప్రసాదించారు. ఇక సమిష్టితత్వంలోని ప్రేమతత్వాన్ని అనుభవించటానికి మొదటి అడుగులు అనదగిన మరో 3 సందేశాలని ఇప్పుడు విను.
కామ క్రోధ ద్వేషములు అసూయలు లేకుండుటే గొప్ప శుభము.
ఇతరులకు చెడును కోరకుండుటే పుణ్యము, అపకారము చేయకుండుటే పెద్ద ఉపకారము. ఇతరుల తప్పులను వెతికి కాలమును అపవిత్రం చేయుటకన్నా తన తప్పును ఒక్కటైనను తెలుసుకుని దానిని సరిచేసుకునుటలో కాలమును పవిత్రం చేయుడు.
భలే చెప్పారు. ప్రేమించటం సంగతి పక్కన పెడితే ఎదుటివాళ్లలోని తప్పులు వెతకకుండా ఉండటమే గొప్ప విషయం. అందుకే స్వామి చాలాసార్లు చెప్తారు, ఇద్దరు కలిసినప్పుడు మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడం కంటే మించిన పాపం లేదని చెప్పారు.
అవునవును. అందుకే 24వ సందేశంలో కాలమును ఏమాత్రం వృధా చేయకూడదనియు, ఎందుకంటే టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్, అంటే కాలం వృధా చేయటము మన జీవితాన్నే వృధా చేసినట్లవుతుంది కదా, ఈ విషయాన్ని చెప్తూ అలాగే 25వ సందేశంలో అలాగా ద్వేషాలు రోషాలు లేకుండా ఉండటానికి చేయవలసిన ఒక సరళమైన సాధనను కూడా స్వామి మనకు ప్రసాదిస్తున్నారు.
కాలస్వరూపుడు పరమాత్ముడు కాన కాలమును దుర్వినియోగపరుచుట పరమాత్మను అలక్ష్యం చేసినట్లవును. ద్వేషము లేక జీవితము సాధింపచూతువా, హితముగా మితముగా మాట్లాడు.
అంటే మనం ఎప్పుడూ ఇతరుల గురించి మంచిని మాత్రమే మాట్లాడాలన్నమాట.
కాదు కాదు సాయిప్రసాద్, అందుకే ఈ విషయంలో ఉండే ఒక సూక్ష్మాన్ని స్వామి మనకు 26వ సందేశంలో విశదీకరిస్తున్నారు.
ఇతరులెట్టివారైనను నీవు వారి విషయమై యోచించకు, నీవు మంచివాడు ఒకటుకు ప్రయత్నించు.
ఇదేదో కాస్త జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయంలా ఉంది.
అవును, ఇతరులు మంచా చెడా అనేది మనకు అనవసరం. ఇతరుల గురించి చెడు ఆలోచించవద్దు, మంచి ఆలోచించవద్దు. అయితే మరి ప్రేమతత్వం అనేది మనకి ఇతరులకి ఉండే హృదయానుబంధం అని కదా మనం చెప్పుకున్నాము. మరి ఇతరుల గురించి ఆలోచించందే ఆ ప్రేమతత్వాన్ని ఎలా అనుభవిస్తాము అనే సందేహము మనకు కలగవచ్చు. ఇక్కడే మనము జాగ్రత్తగా గ్రహించవలసిన సూక్ష్మాతి సూక్ష్మమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని స్వామి మనకు అందిస్తున్నారు. అదేమిటంటే, ప్రేమ అనేది నీవు ఇతరుల విషయంలో చేసే జడ్జిమెంట్ కాదు. ఇతరులు మంచా చెడా అని చూసేది ప్రేమ కాదు. ముందు నీవు మంచివాడవవు, నీలోని మంచి యొక్క ప్రతిబింబాన్ని ఇతరుల్లో చూడు. ఇతరులేమిటో, వారంతటి వారిని భగవంతుడు ఎట్లా సృష్టించాడో అని తెలుసుకోగల దివ్యచక్షులు నీకు లేవు. నీవు చూసేది కేవలం నీ మనసులో ఉన్న విషయాన్నే ఇతరుల్లో చూస్తూ ఉంటావు. అదే ఇంగ్లీష్లో అంటూ ఉంటారు, యూ రీడ్ యువర్ మైండ్ ఇన్ టు అదర్స్ అని.
బాగుంది, ఇక 27వ సందేశానికి వెళ్దాం.
కోట్ల మంచి విషయములు ఇతరులకు చిలక పలుకుల వలె చెప్పుట కంటే ఒక విషయమైనను నీవు నడుచుకునటం మంచిది.
సోదరా సాయిప్రసాద్, ఈ మిఠాయిని ముందు మనమే తినేద్దాం.
అవునవును, ఇది సరిగ్గా ఇప్పుడు మనం చేస్తున్న పనికే వర్తిస్తున్నట్టుంది.
అయినా ఇలాంటి సత్సంగాల్లో శ్రవణ మననాలు చేసిన తర్వాతే కదా మనం సరిగ్గా ఆచరించగలిగేది.
బాగా చెప్పారు స్వామి. ఇప్పుడు మనతో చేస్తున్నది అదే. ఇక తర్వాతి సందేశం ఏమిటో.
ఎల్లప్పుడూ ధైర్యము ఉత్సాహము సంతోషము కలిగియుండు, అదే శారీర మానసిక ఆధ్యాత్మిక బలము.
ఇది చాలా ముఖ్యమైన సందేశం సాయిప్రసాద్. ఎందుకంటే చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ఉంటున్నాము అనుకుంటున్నారే కాని వారికి శారీరకంగా మానసికంగా ఎన్నో రకాలైన లోటుపాట్లు ఉంటూ ఉన్నాయి. నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారికి ఎటువంటి నిరుత్సాహం కాని చింత కాని బాధలు కాని ఉండవు. ఎందుకంటే వారు అన్నీ భగవంతుని మీద వదిలి భగవంతుని మీద నమ్మకం ఉండి ఆనందంగా బతకగలనే కదా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించింది. అందువల్లనే మనము నిజమైన ఆధ్యాత్మిక సాధన చేస్తున్నామా లేదా అనేదానికి
ఒక రకమైన ఇండికేటర్స్ ఏమిటి అంటే, మనలో ఎల్లప్పుడూ ధైర్యముండాలి, ఉత్సాహముండాలి, సంతోషముండాలి. ఇలాంటిదే 29వ సందేశం.
నిందలకు, నిష్ఠూరములకు లొంగకు వెరువకు, కీర్తి మర్యాదలకు పొంగకు, ఈ రెండును ద్వేషమోహములు వృద్ధి చేయును.
ఇక అతి ముఖ్యమైనది అయిన 30వ సందేశాన్ని విను.
భక్తి భక్తి అని ఇతరులను బాధపెట్టు కార్యములు కాని, ఇతరులకు అనానుకూలములు అశాంతి కలిగించు కార్యములు కాని చేయకూడదు.
చాలా ముఖ్యమైనది సాయి ప్రసాద్. మొన్న మధ్యన విద్యార్థులు పరీక్షలు జరుగుతుంటే బయట భక్తి పేరుతో ఏదో గుడిలో గట్టిగా లౌడ్ స్పీకర్లో పాటలన్నీ వినిపించటం మొదలెట్టారు. సో వారి భక్తి మరొకరికి బాధ కలిగిస్తోంది, ఎందుకంటే ఆ పరీక్షల్లో తప్పితే ఆ విద్యార్థుల జీవితాలే నాశనం అవుతాయి. మరి చెప్పండి, భగవంతుడు అది మెచ్చుకుంటాడా?
అస్సలు మెచ్చుకోడు.
అలాగా భక్తి పేరుతో మనం చేసే చేష్టలు, మనం చేసే కార్యాలు ఇతరులకు నొప్పి కలిగించకుండా ఉండాలి. 31 సందేశము.
నీ భక్తి గొప్పదని కాని, నీ ఆరాధన దేవుడు గొప్ప అని కాని అన్యులను దూషించవద్దు. అన్య దేవతల నామములను పరిహసించకుము, అది అన్నిటికన్ననూ గొప్ప పాపము.
దీనికి స్వామి మంచి ఉదాహరణ ఇచ్చారు. ఒక మనవడు తన తాతతో అంటున్నాడంట, తాత తాత, మా నాన్న చాలా మంచివాడు, మీ అబ్బాయే చెడ్డవాడు అని. అలాగా దేవుణ్ణి ఒక నామాన్ని పొగిడి ఇంకో నామాన్ని తెగిడితే ఒక ప్లస్ ఒక మైనస్ జీరోనే అవుతుంది కదా. 32వ సందేశము.
సర్వత్రా పరమాత్ముడు నిండియున్నాడను భావంతో, ఎచ్చటనూ పవిత్రమే అని తలంచి పరమాత్ముడు చూచుచున్నాడని భావించి తప్పులు చేయక మెలగు.
విన్నావా సాయి ప్రసాద్? అంటే ఏ గుళ్ళోనో ఏ ఆశ్రమాల్లోనో మాత్రమే భగవంతుడు మనని చూస్తున్నాడు, అక్కడ మనం సరిగా ప్రవర్తించాలి అనుకోకుండా, సర్వత్రా సర్వకాలేషు భగవంతుడు మనని చూస్తున్నాడు, మన ఇంట వెంట జంట ఉండి మనని కనిపెట్టి ఉంటున్నాడు అని తెలుసుకుని అన్ని చోట్ల పరమాత్మకు ఇష్టమయ్యేటట్టు నడుచుకోవటము నిజమైన భక్తి. ఇక 33వ సందేశము.
నీకు ఇష్టమైన రూపనామముల్నే పూజించు, స్మరించు. ఇతరుల నిర్బంధములకు కాని, ఇతరుల తృప్తికి కాని వాటిని మార్చకు.
గమనించావా సాయి ప్రసాద్, ఇందాక 31వ సందేశంలో మనం చెప్పుకున్న విషయము అన్య దేవతలను అన్య దేవతానామాల్ని పరిహసించవద్దు అని. అంత మాత్రాన అన్య దేవతల్ని పూజించమని కూడా స్వామి చెప్పటం లేదు. మనకిష్టమైన రూపనామాల్నే మనం పూజించుకోవాలి, మనం స్మరించుకోవాలి. అంతేగాని ఇతరులు నిర్బంధించారనో లేదా ఇతరులు సంతోషిస్తారనో మనము వేరే దేవతల నామరూపాల్ని పూజించాల్సిన పని లేదు. మన హృదయపూర్వకంగా ఎవరినైతే దైవము అని భావిస్తున్నామో వారిని మాత్రమే మనం పూజించినప్పుడు మనకు నిజమైన ఫలం లభిస్తుంది. ఇక చివరిదైన 34వ సందేశం.
జప ధ్యాన భజనలు ఏ రీతిగా కాయమునా వాకునా అనుభవించుచూ చేయుచున్నారో అదే అనుభవ ఆనందమును మానసికంగా కూడాను అనుభవించిననే ఫలము కాని కేవల వాక్కాయములున్నంత మాత్రమున నిజానందం పొందుటకు వీలులేదు.
చాలా బాగుంది. ఇక్కడ స్వామి చాలాసార్లు ఉటంకించే ఒక చక్కని త్యాగరాజ కృతి గుర్తు వస్తుంది, అదే తెలిసి రామ చింతన చేయవే మనసా.
అవును సాయి ప్రసాద్, తెలియకుండా చేసేది ఫలించదని చెప్తారు. అలాగే కబీర్దాస్ కూడా ఒక దోహాలో అంటాడు, మాలాతో కర్మే ఫిరై జీబు ఫిరై ముఖమాహి, మనువాతో చహుదిసి ఫిరే యహతో సుమిరన్ నాహి. అంటే నోట్లో నాలికాడి చేతిలో జపమాల తిరుగుతున్నంత మాత్రాన మనసు అన్ని చోట్ల తిరుగుతుంటే అది స్మరణ అని అనిపించుకోదు అని.
పై చెప్పిన 34 లక్షణములను చక్కగా అర్థం చేసుకుని ఆచరించిన అదే సాక్షాత్కారమనిపించును, అనుభవించవచ్చును.
ప్రేమతత్వంలో ఏది చేసినా కూడా హృదయపూర్వకంగా చేయాలి. భగవన్నామస్మరణ హృదయపు లోతుల్లోంచి రావాలి. అప్పుడే ఆ పిలుపు భగవంతునికి వినిపిస్తుంది, భగవంతుడు మనని కరుణిస్తాడు.
చాలా బాగుంది పీసీరావు గారు. ఇక 34 అంశాలు పూర్తి చేసుకున్నట్లున్నాం.
ఇది పూర్తి చేయటం కాదు సాయి ప్రసాద్, ప్రారంభం మాత్రమే. ఎందుకంటే ఇవి గట్టి మిఠాయిలు, తీయగా తిన్నంత మాత్రాన సరిపోదు. వాటిని జీర్ణించుకుని వంట పట్టించుకోవాల్సిన అవసరము మనకెంతో ఉంది.
అవును, స్వామి సందేశ సాగరంలోని కొన్ని అమూల్యమైన రత్నాలను మీరు ఈరోజు శ్రోతలందరితో పంచుకోవడం ఎంతో ఆనందదాయకం. అందుకు మా శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు.
నేనే నీకు ధన్యవాదాలు చెప్పాలి సాయి ప్రసాద్. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడే మనము ఈ సముద్రంలోకి దూకి ఏదైనా వెలికి తీద్దామని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అయినా స్వామి సందేశం అనేది నువ్వన్నట్టు ఒక స్వామి మనకిచ్చిన పెద్ద ఖజానా. అయితే ఇది చిక్కించుకున్నంత మాత్రాన చాలదు, చిక్కించి దక్కించుకోవటం కూడా చాలా అవసరం. అందుకే మనం స్వామిని ప్రార్థిద్దాం. స్వామి, మీరు ఎప్పుడూ చెప్పింది చేశారు, అలాగే మీరు చెప్పింది మేము చేసేటట్టు మాకు శక్తిని ప్రసాదించండి. ధన్యవాదాలు సాయి ప్రసాద్. సాయిరాం.
సాయిరాం పీసీరావు గారు. శ్రోతలందరూ చక్కగా విన్నారు కదూ స్వామి అందించిన ఈ సందేశాలను జీర్ణించుకుని స్వామి మార్గంలో నడిచి స్వామి ప్రేమకు పాత్రలం కావాలని స్వామి పాదాల చింత ప్రార్థిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:15. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.
భజన వినాశిత శాంతి నహి, హరి భజన వినాశిత శాంతి నహి, హరి భజన వినాశిత భజన బినా సుఖ శాంతి నహి, జప జాన బినా సమి యోగ నహి, జప ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి, దయ ధర్మ బినా సత్ కర్మ నహి, భగవాన్ బినా కోయి అపునా నహి, భగవాన్ బినా కోయి అపునా నహి, హరి నామ బినా పరమాత్మ నహి. हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना